ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము దశమస్కందము నాలుగవ భాగము శ్లోకం అధ్యాయం 84 శ్లోకం 11 కురుక్షేత్రమున మునుల ఉపదేశము. నశమ్యాయాని తీర్థాని నదేవా మృచిలామయః ते पुनान्तुर्कालेन दर्शनादेव साधवः। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नित्यनामने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणे నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। ఈ యొక్క శ్లోకంలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు దీంట్లో వివరించున్నారు. దీంట్లో అనేక రకమైన విషయాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన అంశాలంటే కూడా ముఖ్యంగా సాధువుల గురించి, తర్వాత విగ్రహారాధన గురించి ఇచ్చిన్నారు, తర్వాత భక్తుల్ని గ్లోరిఫై చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ జరిగేటువంటి సన్నివేశం ఏమంటే, కురుక్షేత్రంలో కృష్ణుడు ఇంతకుముందు అధ్యాయంలో మనం చర్చించాం, శ్రీకృష్ణుని యొక్క పత్నులు ద్రౌపది మాత ఏ విధంగా చర్చించుకున్నారని కృష్ణుని గురించి. తర్వాత ఏమైంది, వాళ్ళు ఈ విధంగా చర్చించుకునేటప్పుడు గొప్ప గొప్ప ఈ మహా భక్తులు మహాపురుషులంతా కూడా అక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళు ఇక్కడ వివరిస్తున్నారు వాళ్ళ యొక్క పేర్లని, ద్వైపాయనుడు అంటే వ్యాసమహాముని, నారదముని, శవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, సంతానుడు, భరద్వజుడు, గౌతముడు, పరశురాముడు, అతని శిష్యులు, వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్థుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, చతుష్కుమారులు, అంగీరుడు, యజ్ఞవల్కుడు, వామదేవుడు, వీళ్ళంతా వేరువేరుగా పర్సనాలిటీస్ అన్నమాట. వీళ్ళు ఎటువంటి గొప్ప పర్సనాలిటీస్ అంటే, శ్రీమద్ భాగవతంలో మత్స్యావతారంలో వివరిస్తున్నారనమాట. భగవంతుడు సత్యవర్తి మహారాజుకి చెప్తాడు, ప్రళయం వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు ఒకే ఒక వెలుగు, ఈ ఋషుల యొక్క దేహకాంతి వెలుగు. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఈ మహాపురుషులు, వాళ్ళ యొక్క దేహకాంతే వెలుగు సృష్టికి అని చెప్తున్నాడనమాట విష్ణుదేవుడు. అంటే ఊహించుకోండి, సూర్యుడు చంద్రుడు కంటే కూడా ఇంకా గొప్ప కాంతిని, అటువంటి కాంతిని కలిగి ఉంటారు ఈ దేవపురుషులంతా కూడా. వాళ్ళకి సూర్య చంద్రుల కాంతి అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతే ఈ ప్రళయం అప్పుడు ఈ సృష్టికి కాంతి అనమాట, వెలుగు. అంటే అంత గొప్ప ఋషులు అనమాట వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఏకకాలంలో వస్తున్నారు కురుక్షేత్రానికి. వస్తేనే భగవంతుడు దేవదేవుడు ఎందుకు వచ్చారంటే, వాళ్ళంతా కూడా భగవంతునికి గొప్ప భక్తులు. వాళ్ళకి ఎందుకు అంత శక్తి వచ్చిందంటే, వాళ్ళు ఎందుకు అంత పవిత్రులు అన్నారంటే, ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థగతొప్పగా జస్మరేత్ పుండరీకాక్ష సాభ్యహాభ్యంతర శుచి. భగవంతుని యొక్క నామం ఏం చేస్తుందంటే, అన్నింటినీ పవిత్రం చేసేస్తుంది, బాహ్య అంతరాలంతా కూడా. ఇక్కడ మహాపురుషులు గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంత పవిత్రులుగా ఉన్నారంటే, భగవంతుని వారి హృదయంలో ఉన్నారు. ఇక అర్థం చేసుకోవాల్సిన విషయం, వాళ్ళు ఎందుకు అంత శక్తివంతులైనారంటే, వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. దీన్ని ప్రూవ్ చేస్తూ చైతన్య మహాప్రభు ఒక లీల జరిపాడు. చైతన్య మహాప్రభు ఆయన చాలా మహామదన్యాయ సారశిరోమణి సభ అవతార. అన్ని అవతారాలకెల్లా సారశ్వరమని, అన్ని అవతారాలకెల్లా ఉన్నతమైన అవతారం. ఎందుకంటే ప్రతి ఒక్కటి చైతన్య మహాప్రభు అవతారంలో ఉందన్నమాట. ఏదన్నా తీసుకో నువ్వు, అన్ని అవతారాల్లో తీసుకో, ఏదైనా శాస్త్రాల్లో ఏదన్నా నువ్వు తీసుకో ఒక టాపిక్, అది చైతన్య మహాప్రభు పర్సనల్గా చేసి చూపించాం. ఇక్కడ ఈ భాష్యంలో చెప్తున్నాడు విదురునికి, ధర్మరాజు చెప్తున్నాడు ఏమని చెప్తున్నా అంటే, హే ప్రభు మీ వంటి భక్తులు స్వయంగా తీర్థ స్వరూపులు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ వినండి, కేర్ఫుల్గా ఉండండి. ఇది ధర్మరాజుకి విదురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఓ ప్రభు మీ వంటి భక్తులు స్వయంగా తీర్థ పురుషులు, తీర్థ స్వరూపులు. హృదయములో భగవాన్ నిలుపుకుని ఉండేటి కారణమున మీరు సకల ప్రదేశములను తీర్థ స్థానములుగా మార్చివేయుదురు అని చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు తీర్థ స్వరూపులు అంటే, భగవంతుని వాళ్ళు సర్వదా హృదయంలో నిలుపుకొని ఉంటారు కాబట్టి సాధువులు తీర్థ స్వరూపులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. ఇది ఇక్కడ చెప్పినారనమాట. అదేవిధంగా భగవంతుడు కృష్ణుడు కూడా ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నాడు. దీనికి సంబంధించి చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా చూపించాడు. ఒకసారి ఏమిందంటే, ఈరోజు అన్ని కోయిన్సిడెంట్ జరుగుతుంది, ఏకాదశి రోజు జరిగిందనమాట ఈ పాస్ట్ టైం. ఒకరోజు చైతన్య మహాప్రభు సత్యమాతను పిలుస్తారనమాట. పిలిచి, అమ్మ నువ్వు గొప్ప అపరాధం చేస్తున్నావు, నువ్వు ఈ రోజు నుంచి ఏకాదశి రోజు ధాన్యాలు తినకూడదు, అది భయంకరమైనటువంటి పాపం, నువ్వు ఈ రోజు నుంచి ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అని చెప్పి ఆ సూచన ఇచ్చాడనమాట. సూచన ఇచ్చిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది, తన కుమారుడు ఆ విధంగా చెప్పడంగానే ఆమె ఆశ్చర్యపోయేసి అక్కడ ఆ రోజు నుంచి ఆమె తీవ్రంగా ఆ సూచన తీసుకుంది అనమాట, ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని చెప్పి. దీన్ని ఈ లీలని లోచన్ దాస్ ప్రభు ఆయన చైతన్య మంగళంలో మెన్షన్ చేశాడనమాట ఈ లీలని. తర్వాత ఏమైందంటే, ఒక భక్తుడు అదే రోజు ఏం చేశారంటే, గొప్ప భక్తుడు వచ్చాడనమాట, ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి తన ఇంటికి వచ్చి చైతన్య మహాప్రభు కొద్దిగా ప్రసాదాన్ని, ఫలాలను ఇచ్చాడు, ఏకాదశి ప్రసాదాన్ని ఇచ్చాడని. దాన్ని మహాప్రభు తీసుకుని ఆ ప్రసాదాన్ని సత్యమాతకు చెప్తున్నాడనమాట, ఈ బ్రాహ్మణుడు నాకు చాలా దగ్గర, నీకు పుత్రుడిలాగా నువ్వు జాగ్రత్తగా చూసుకో ఇతన్ని, చాలా జాగ్రత్తగా చూసుకో, నీ పుత్రుడిలాగా చూసుకో ఇతన్ని అని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నానంటే, చైతన్య మహాప్రభు సత్యమాతకి, నేను నా యొక్క గృహానికి వెళ్ళిపోతున్నాను, నా ఇంటికి వెళ్తున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి శృహద పడిపోయాడనమాట. నా గృహానికి వెళ్తున్నాను అని చెప్పి శృహద పడిపోయినాడు. ఇదేం అర్థం కాలేదు సత్యమాతకి, ఏమైంది ఆ ప్రసాదం తీసుకోగానే ఆ బ్రాహ్మణుణ్ణి నీ పుత్రులాగా చూసుకోమంటున్నాడు, తర్వాత నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి శృహద పడిపోయాడు. చైతన్య ఈ సత్యమాతకి ఏం అర్థం కాలేదు. ఆమె ఏం చేసిందంటే గంగా నీళ్ళు తీసుకొచ్చి ఆయనకి చల్లి నోట్లో పోస్తుంది అనమాట. తర్వాత కొద్ది సమయానికి పైకి లేచాడు. ఇది ముకుంద దత్తకి మురారి గుప్త వివరిస్తున్నాడు. ముకుంద దత్త అనేది ఆయన కూడా గొప్ప భక్తుడు, చైతన్య మంగళంలో ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. దీన్ని వివరించేటప్పుడు ముకుంద దత్త ఏం చేశాడంటే, మురారి గుప్తాని ఆయన అడిగారనమాట. మురారి గుప్త అంటే నిన్ననే హనుమాన్ జయంతి జరిగింది, హనుమంతుని యొక్క అవతారం ఆయన. మురారి గుప్త వచ్చి చైతన్య లీలల్లో హనుమంతుని యొక్క అవతారం. మురారి గుప్తని ముకుంద దత్త అడిగాడు, అవును దీని యొక్క అర్థమేమి, చైతన్య మహాప్రభు నేను నా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి శృహదే పడిపోయినాడు కదా, దాని యొక్క అంతరంగమేమి, దాని యొక్క అర్థమేమి, నువ్వు గొప్ప భక్తుడు కాబట్టి ఓ మురారి నువ్వు చెప్పగలవు, భగవంతుని యొక్క అంతరంగాన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు చెప్పగలవు అని చెప్పాడు. అప్పుడు మురారి గుప్త చెప్తారనమాట, నువ్వు అనుకుంటున్నావా మొత్తాన్ని నేను అర్థం చేసుకున్నాను భగవంతుని యొక్క హృదయాన్ని అని చెప్పి, లేదు భగవంతుని కృప చేత కొద్దిపాటికి నేను అర్థం చేసుకున్నాను చైతన్య మహాప్రభు హృదయాన్ని. మురారి గుప్త చెప్తున్నానమాట, భగవంతుడు భక్తుని యొక్క హృదయంలో అధివసించి ఉంటాడు. ఆయన యొక్క భక్తుడు ఆహారాన్ని తీసుకున్నప్పుడు భక్తుడు భగవంతునికి కీర్తన చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే నామ సంకీర్తన చేస్తూ భగవంతుని మీద ఆనందించినప్పుడు, భక్తుడు నృత్యం చేసినప్పుడు, ఆ విధంగా భక్తుని యొక్క కార్యక్రమాలంతా చూస్తూ భక్తుని యొక్క హృదయంలో ఉండి భగవంతుడు ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు నా ఇంటికి వెళ్తున్నానంటే అర్థం వచ్చి భక్తుని యొక్క హృదయంలోకి నేను వెళ్తున్నాను అని చెప్పి అర్థం. ఎవరైతే ఆ బ్రాహ్మణుడు వచ్చాడో ఆయన గొప్ప భక్తుడు అనమాట, ఆయన హృదయంలోకి ఆయన చైతన్య మహాప్రభు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం చైతన్య మహాప్రభు ప్రాక్టికల్గా చూపించాడనమాట, నేను భక్తుల యొక్క హృదయంలోకి నేను ఉంటాను, నా యొక్క ఇల్లు అది. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో శ్లోకం ఉంది, నాహం వసామి వైకుంఠే యోగినా హృదయచిచ తత్ర గాయంతి మద్భక్త తత్తిష్టామి నారద. ఎక్కడ నేను నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో నివసించును, యోగినా హృదయచిచ యోగ హృదయంలో ఉన్నను, ఎత్ర గాయంతి మద్భక్త నా భక్తుడితే గానం చేస్తాడో సంకీర్తనం చేస్తాడో అక్కడ నేను ఉంటానని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. చైతన్యమామృత లీల్లో కూడా చూపించాడు, నేను నా యొక్క భక్తుని యొక్క హృదయమే నా యొక్క ఇల్లు అని చెప్పి ఆయన నిరూపించాడు అన్నమాట. భక్తుని హృదయంలోకి వెళ్ళారు ఆ భక్తుని, ఆ బ్రాహ్మణ్ యొక్క హృదయంలోకి చైతన్యమాబు వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు మురారి గుప్త చెప్తున్నాడు కాబట్టి భక్తుడు నిజమైనటువంటి పవిత్ర భక్తుడు భగవంతుడు ఎప్పుడు అతనికి సేవ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన యొక్క పాదధూలు ఏం చేస్తుంది మళ్ళీ శ్రీమద్భాగవతంలో కూడా ఈ యొక్క మునులు చెప్తున్నారు, 10,000 మంది ప్రజాపతులైనా కానీ ఒక భక్తునితో సమానం కాదు అని చెప్పి చెప్తున్నాను. 10,000 మంది ప్రజాపతులైనా కానీ ఒక పవిత్ర భక్తునితో సమానం కాదు. ఇప్పుడు భక్తుని యొక్క స్థానం అనేది చాలా ఉన్నతమైంది. ఇక్కడ వివరిస్తున్నారు, ఇక్కడ ఈ కృష్ణుడే స్వయంగా ఆయనే చెప్తున్నాడు, ఈ విగ్రహాలు పూజించడం ద్వారా లేదు పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి అభివృద్ధి అనేది కొంతకాలం పడుతుంది, దీర్ఘకాలం వల్లనే జరుగుతుంది ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి విగ్రహారాధన చేయడం ద్వారా తీర్థాల్లో స్నానం చేయడం ద్వారా. అయితే భక్తుని యొక్క దర్శనం మాత్రం చేతనే, పవిత్ర భక్తుల యొక్క దర్శనం మాత్రం చేతనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి భావించు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, అట్లయితే మనందుకు విగ్రహారాధన చేయాలి కదా. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు, ఏం చెప్తున్నాడు చూడు, ఇక్కడ భగవంతుడే సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. ఇక్కడ భగవానుడు పలికెను, కేవలము జలాశయములు తీర్థస్థానములు గాని మృన్మయములు శిలామయము లాంటి మూర్తులే నిజమైన ఆరాధ్యములైనములు కాని కావు. ఇంకోటి కూడా చెప్పేస్తున్నాడు ఇక్కడ, ఈ జలాశయంలో స్నానం చేసేది ముఖ్యం కాదు, విగ్రహారాధన చేసేది ముఖ్యం కాదు, ముఖ్యమైన విషయం ఇవంతా ఎందుకు అవి ముఖ్యం కాదంటున్నాడంటే దీర్ఘకాలానంతరమే అవి మనుషుని పవిత్రం చేయను, అవి దీర్ఘకాలం ఆ పని చేస్తే విగ్రహారాధన చేస్తే స్నానాలు చేస్తే మనుషులు పవిత్రం అవుతాడంట. అయితే సాధు పురుషులు కేవలం దర్శనం మాత్రమే అవి పవిత్రమవుతాయి ఎందుకు చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఒక సందేహం వచ్చి మన ఎందుకు విగ్రహారాధన చేయాలని, అయితే అందుకే భాష్యంలో దీనికి బాగా ఉదాహరణ ఇచ్చినారు. విగ్రహారాధన అనేది విష్ణు ఆరాధన కాదు, ఇక్కడ వివరిస్తుండేది విష్ణుకు సంబంధించిన ఆరాధన కాదు, దేవత ఆరాధన గురించి చెప్తున్నాడు ఇక్కడ భాష్యంలో. మళ్ళీ విష్ణు చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నాడు, భగవానుడు పరమ పూర్ణుడు కనుక శిలా చిత్రము ధ్వని ఇతర ప్రామాణికమైన మాధ్యముల ద్వారా ప్రకటమై అతని ప్రాతినిధ్యము సర్వోత్తమైనటువంటిది అని చెప్పి చెప్తున్నారు. దేవదేవుడు కృష్ణుడికి సంబంధించి ఆయన విగ్రహానికి ఆయనకు వ్యత్యాసం లేదు, నామ గుణ రూప లీలలకి భగవంతునికి దేనికి వ్యత్యాసము లేదు. ఇది ఇక్కడ వివరించేటువంటి శ్లోకము భగవంతునికి అనువాయించదు, విష్ణువుకు అనువాయించదు. విష్ణు యొక్క విగ్రహాన్ని దర్శించుకున్నది మాత్రమే ఈవెన్ చైతన్య మహాప్రభు చెప్పిన, ఎవరైతే విష్ణు యొక్క విగ్రహాన్ని శిలగా భావిస్తాడో వైష్ణవుణ్ణి కులదోషితో చూస్తారో వాళ్ళు పాషాండుడు అని చెప్పి చెప్తున్నారు చైతన్య మహాప్రభు చైతన్య చరితంలో. దీనికి వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ అది, దీనికి వ్యతిరేకం. ఎవరైతే విగ్రహాన్ని సాధారణటువంటి మూర్తిగా చూస్తాడో వైష్ణవుల్ని సాధారణ కులంతో పోలుస్తాడో అటువంటి వ్యక్తి పాషాండుడు అని చెప్పి చెప్తున్నాడు చైతన్య మహాప్రభు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే విగ్రహార్థన అల్టిమేట్ అని చెప్పి వెళ్తారో, ఎవరైతే స్నానాలే ముఖ్యంగా పవిత్రం చేస్తానని వెళ్తారో అది నిజమైనటువంటిది కాదు అని చెప్తున్నాడు. అంటే ఇది విగ్రహారాధనకి, దేవత ఆరాధనకి సంబంధించి, ఇది విష్ణు ఆరాధన కాదు దేవత ఆరాధన. దేవతల పూజకి విష్ణు పూజకి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. విష్ణువుని ఆరాధించచ్చు పవిత్రం చేస్తుంది, విగ్రహాన్ని దర్శించిన మాత్రాన్నే జస్ట్ సందర్శిస్తే చాలు విగ్రహారాధన, విగ్రహం భగవంతుని యొక్క శ్రీమూర్తులను దర్శిస్తే చాలు అతను పవిత్రమైపోతాడు అన్నమాట. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో తర్వాత భక్తుల సంబంధం చెప్పడం జరిగింది. జగన్నాథ రథ జరిగేటప్పుడు ఒక వ్యక్తి ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ పక్క నుంచి కానీ ఏ వైపు నుంచి చూసినా కానీ అతను ముక్తిని పొందుతాడు. ఈ కేశవుణ్ణి రథం మీద ఎవరైతే దర్శిస్తారు ఏ వైపు చూసినా కానీ పక్క నుంచి దూరం నుంచి సైడ్ నుంచి ఎక్కడి నుంచి చూసినా కానీ అతనేమవుతాడు, అతను పవిత్రమైపోతాడు, మరి నేరుగా నుంచే కాదు. కాబట్టి ఇక్కడ వివరించేటువంటి విగ్రహ ఆరాధన విష్ణు ఆరాధనకు సంబంధించింది కాదు, కృష్ణు ఆరాధన సంబంధించి కాదు, దేవత ఆరాధనకి సంబంధించింది. ఈ కర్మకాండంలో చాలా మంది ఈ పూజలు చేస్తూ ఉంటారన్నమాట. కర్మకాండం ఆచరించేటువంటి వాళ్ళు అంటే ఈ దేవతను పూజ చేస్తే ఈ ఫలితాలు లభిస్తాయి, ఈ స్నానాలు చేస్తే ఈ ఫలితాలు లభిస్తాయి. ఒకసారి కుంభమేళకు వెళ్ళినప్పుడు ప్రభుపాద వారు ఉన్నారు శిష్యులతో పాటు. అక్కడంతా కొన్ని లక్షల మంది, కుంభమేళలో ఏం చేస్తారంటే కొన్ని లక్షల కోట్ల మంది, చివరి ప్రయాగలో కూడా కుంభమేళ జరిగింది, కొన్ని కోట్ల మంది స్నానాన్ని ఆచరించారు. ఎందుకు ఆచరిస్తారంటే స్నానాన్ని అంతా కూడా ఏదో ఫలితాన్ని ఆశిస్తూ, అంటే ముక్తిని ఆశించడము, లేదంటే భౌతికమైనటువంటి ప్రయోజనాలని, స్వర్గలోకాలకు చేరాలని, ఉన్నత లోకాలకు చేరాలని చెప్పి రకరకాలటువంటి భౌతికమైనటువంటి కోరికల మేరకు వాళ్ళు అక్కడికి వెళ్తారన్నమాట. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, తన ప్రభుపాద కూడా వెళ్ళాడు, తన శిష్యులంతా తీసుకెళ్లాడు కుంభమేళాకి. వెళ్ళి అక్కడ చెప్పాడు, మనం వచ్చింది ఇక్కడికి భౌతి వ్యక్తుల మాదిరి కోరికల కోసం రాలా, మనం పవిత్ర భక్తిని చేయడానికి వచ్చాము ఇక్కడికి, మనకు ముక్తి కోసం రాలా. ఆల్రెడీ ముక్తి పొందినారు భక్తుడు, ఎప్పుడు ముక్తి ఎప్పుడు అతనికి ముక్తుడయ్యే ఉంటాడు. కాబట్టి వీళ్ళందరికీ భక్తినిచ్చేదానికి వచ్చాం మనము అని చెప్పి చెప్పారనమాట. ప్రభుపాద వారు కుంభమేళకి వెళ్ళింది, సాధారణ వ్యక్తులు అక్కడ కుంభమేళకి వెళ్ళింది, వ్యత్యాసం ఉంది. ప్రభుపాద ఎందుకు వెళ్ళాడంటే అక్కున్నటువంటి ఏమైనా యోగులు, కర్మలు, జ్ఞానులు అందరినీ కూడా భక్తి సేవకు తీసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళాడనమాట. మనం కూడా స్నానం చేస్తాం గంగామయ్యి, గంగాకి వెళ్ళి మనం కూడా స్నానం చేస్తాం. మనం ఏం ప్రార్థిస్తాము, గంగానదికి వెళ్ళినప్పుడు ఓ గంగామాత నా హృదయంలోనటువంటి కర్మశలంత తొలగి నాకు భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ యొక్క నామం మీద రుచిని, కృష్ణ భగవాన్ మీద భక్తి సేవను ప్రసాదం చెప్పి మనం ప్రార్థిస్తాం. మామూలు సాధారణ వ్యక్తి ఏం చేస్తాడు, ఆడు మునిగేసి నా పాపాలంతా పోవాలి అని చెప్పి మునిగేసి వచ్చి మళ్ళీ వచ్చి పాపాలు చేస్తూ ఉంటాడు, పాపాలు పోయేదాని కోసం. ఈ బిగినింగ్ అప్పుడు, ఈ కలియుగం బిగినింగ్ లో గంగామాత దుఃఖపడుతుందన్నమాట, విష్ణువుకు ప్రార్థిస్తుంది, తపస్సు చేస్తుంది, గొప్ప తపస్సు చేస్తుంది అనమాట. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఆమె అడుగుతుంది అనమాట భగవంతుణ్ణి, ఓ దేవదేవ ఈ కలియుగంలో అంత నీచులు, అంత పాపులు, రకరకాల పాపాలను చేసి నా దగ్గరికి వచ్చి స్నానం చేస్తారు. గంగలో ఒకసారి స్నానం చేస్తే పాపాలు పోతాయి, ఆ పాపాలంతా గంగాదేవి తీసుకుని వేస్తుంది అనమాట. అందరూ వచ్చి పాపాలు చేస్తారు, ఎట్లా నేను వాళ్ళ యొక్క పాపాలంతా తీసుకునేది, ఏ విధంగా తీసుకునేది, నాకు కష్టం కదా అని చెప్పి అడుగుతున్నాను. అప్పుడు భగవంతుడు చెప్తాడు, పాపులు వస్తారు అదే సమయంలో భక్తులు కూడా వస్తారు ఇక్కడికి గంగానది. వాళ్ళు వచ్చి భక్తులు కూడా వచ్చి ఏం చేస్తారు, హరినామ సంకీర్తనం చేస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. వాళ్ళు స్నానం చేసి హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు ఆ పాపాలంతా కూడా. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం తీర్థ స్నానానికి వెళ్ళినప్పుడు మనం నామ సంకీర్తనం చేస్తూ స్నానం చేయాలి, అదేదో మనం విహారయాత్ర కాదనమాట వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళా కానీ పుణ్యతీర్థాలకి మనం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ మనం స్నానాన్ని ఆచరిస్తే ఏముందంటే మనకు ఎక్కువ ఆశీర్వాదం లభిస్తుంది. అందుకే తిరుమలలో కూడా ఈ కోనేరులు మునిగి వాళ్ళంతా గోవింద గోవింద అని చెప్తారు, మంచిది అది, గోవింద గోవిందని భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ స్నానాన్ని ఆచరిస్తే చాలా మంచిది, భగవంతునితో పాటు మనం స్నానం చేసినట్లవుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం భగవంతుడు వివరించేది ఈ విగ్రహారాధనని సాధారణమైన దేవతలు. మామూలుగా భగవంతుడు అయితే ఆయన సర్వశక్తిమంతుడు, భగవంతునికి ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి, ముఖ్యంగా లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు. ఈ మన్వంతర అవతారానికి ఎవరికన్నా ఐడియా ఉందా, ఈ మన్వంతరానికి భగవంతునికి అవతారం ఏది? ఒక్కొక్క మన్వంతరానికి భగవంతునికి ఒక అవతారం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఫస్ట్ స్వయంభూ మన్వంతరంలో భగవంతునికి అవతారం వచ్చి యజ్ఞుడు, తర్వాత ఇప్పుడు మనం ఉండేది వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, ఈ మన్వంతరానికి భగవంతునికి అవతారం మీద ఎవరికైనా ఐడియా ఉందా? గట్టిగా కలియుగ అవతారం అది, కలియుగం మన్వంతరానికి ఫుల్ మన 72 చతుర్యుగాలకి ఒక అవతారం ఉంది వామన, కరెక్ట్. ఈ మన్వంతరానికి వచ్చి వామన దేవుడు, ఈ మన్వంతరానికి వామనుడు. ఇంతకుముందు చక్షుష మన్వంతరంలో వచ్చి హరి, ఈ గజేంద్రుని రక్షించాడు కదా హరి. అట్లా ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క అవతారం ఉంటుందన్నమాట. మళ్ళీ యుగావతారాలు ఉన్నాయి, ఈ కలియుగం అవతారం వచ్చి శ్రీ చైతన్య మహాప్రభు. అట్లా అదేవిధంగా గుణావతారాలు ఉన్నాయి, తర్వాత ఈ సత్య ఆవేశ అవతారాలు ఉన్నాయి, అదేవిధంగా అర్చ అవతారం కూడా ఉంది. ఈ అన్ని అవతారాలతో పాటు అర్చ అవతారం, ఇప్పుడు మన్వంతర అవతారం ఎంత శక్తివంతమో అదేవిధంగా అర్చ అవతారాలు కూడా మనం ఇక్కడ రాధాగోవిందని పూజిస్తున్నాం. ఇది వచ్చి దశావతారాలు అని చెప్తాం కదా మనము, దశావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, సత్య ఆవేశ అవతారాలు, మనం అట్లా భగవంతుడు అర్చే అవతారం. అది మామూలు సాధారణంగా మనం భావించడానికి లేదు. భగవంతునికి అవతారం అది కూడా విగ్రహాలు కాదు, అవతారం, అర్చా అవతారం. కాబట్టి చాలా శక్తివంతమైందనమాట అర్చ అవతారం కూడా, భగవంతునికి అవతారం. ఏ విధంగా అన్ని అవతారాలు ఎంత శక్తివంతులు, అదేవిధంగా అర్చ అవతారం కూడా అంత శక్తివంతం అనమాట. అయితే ఇక్కడ వివరించేటువంటిది ఈ విగ్రహారాధన దేవతలకు సంబంధించి. భాష్యంలో విశ్వనాథ చక్రవర్తి తక్కువ చెప్తున్నాడు, దేవతలు వచ్చి ఆత్మలు, వాళ్ళు కూడా అయితే ఉన్నతాత్మలు, వాళ్ళు కూడా జీవులే. దేవతలు కూడా బ్రహ్మదేవుని వరకు వాళ్ళు కూడా దేవతలే. ఈ దీంట్లోనే ఇంతకుముందు భాగవతంలో వివరిస్తున్నారన్నమాట, 100 జన్మల్లో ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారో, 100 జన్మలు వర్ణ ఆశ్రమ ధర్మాలని, 0.00% కూడా పక్కకు పోకుండా 100% ప్యూర్గా పవిత్రంగా ధర్మం ప్రకారం 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు బ్రహ్మ పదవులు వస్తున్నారు. అంటే వర్ణాశ్రమ ధర్మం అంటే తెలుసు కదా మీకు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇది వచ్చి ఆశ్రమ ధర్మాలు. అదేవిధంగా వర్ణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాబట్టి 100 జన్మలు 100% ఒక్కరవ్వ కూడా డీవియేషన్ కాకుండా, ఒక్కరవ్వ కూడా బ్రహ్మచారి నియమాలు ఏమున్నాయి, బ్రహ్మచారిగా ఉండాలి. గృహస్థ నియమాలు ఏమున్నాయి, ఒక్కరవ్వ కూడా పోకూడదు అన్నమాట, సైడ్కి వెళ్ళకూడదు. అదేవిధంగా అతను ఏ వర్ణంలో ఉండడం మనకు తెలియదు, అతను బ్రాహ్మణుగా ఉండొచ్చు, క్షత్రియుగా ఉండొచ్చు, తర్వాత వైశ్యుడిగా ఉండొచ్చు, శూద్రుడిగా ఉండొచ్చు. ఏ వర్ణంలో ఉన్నా కానీ అన్ని ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తూ 100 జన్మలు పర్ఫెక్ట్గానే ఏ జీవితే ఆచరిస్తాడో అది చాలా కష్టం. మనం ఒకరోజు ఏకాదశి చేయడానికే చాలా కష్టం, ఏకాదశికి చాలా నియమాలు ఉన్నాయి కదా. లేచినప్పటి నుంచి సాయంత్రం ఏ అబద్ధం చెప్పకూడదు, తెలుసా ఏకాదశి నియమము? మనం ఏమనుకుంటాం అంటే ఏకాదశి ప్రసాదం తినేదే ఏకాదశి నియమం అనుకుంటాం మనం. ఆ స్థాయికి వచ్చేసాం మనం ఇప్పుడు. ఏకాదశి ఏమంటే ఏకాదశి ప్రసాదం తినేది ఏకాదశి, అంతేనా, కరెక్టేనా? కాదు, అది కాదు. ఏకాదశి అంటే ఏకాదశికి చాలా ఉన్నాయి. ఏకాదశి రోజు అబద్ధం చెప్తే వ్రతం భంగం అయిపోతుంది, నిద్రపోతే, కోపడితే వ్రతభంగం అయిపోతుంది, తర్వాత మనము మాంసాన్ని చూసినా కానీ వ్రతభంగం అయిపోతుంది, పాపిని చూడకూడదు, పాపిని కూడా చూడకూడదు అనమాట, భౌతికమైనటువంటి ఆలోచనే ఉండకూడదు, తర్వాత మరేదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడుగుదురు, తర్వాత వచ్చి నిద్రపోకూడదు, ఆ ముందు రోజు కూడా ప్రసాదం తీసుకోకూడదు, ఆ రోజంతా ప్రసాదం తీసుకోకూడదు, రాత్రి సమయంలో నిద్రపోకూడదు, వైష్ణవ అపరాధం చేయకూడదు, దేవాపరాధం చేయకూడదు, విగ్రహార అపరాధం చేయకూడదు, ఆ రోజు మొత్తం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, తర్వాత ఇతరుల్ని ఏమంటారు దాన్ని నొప్పించకూడదు, నొప్పిస్తే కూడా వ్రతభంగం అయిపోతుంది అనమాట, ఫినిష్. శాస్త్రానికి అపరాధం చేయకూడదు, గురువుకి అపరాధం చేయకూడదు, చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆహారం తినేది ఒకటే కాదు, నీటిని, అసలు నీటినే తాగకూడదు అనమాట. నీటిని తాగినా కానీ అంటే మనకు ప్రభుపాద వారు కొన్ని కన్సల్టేషన్ ఇచ్చారు, ప్రచారంలో ఉన్నాం కాబట్టి. ఎందుకు ఏకాదశి ప్రసాదాన్ని మనకి ఇచ్చారంటే ప్రచారం చేయడం కోసం ఇచ్చారన్నమాట ప్రభుపాద వారు. పాపం రాదు, మనం ఏకాదశి ప్రసాదం తిన్న వల్ల పాపం రాదు. ఆ రోజు ఏం పాపం అంటే మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే, మోర్ శక్తివంతంగా ఉండాలంటే ఏకాదశి వ్రతము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదన్నా ఒకటి చేస్తాం కానీ ఆ వ్రతం ఏమవుతుంది? కాబట్టి ఊహించుకోండి, ఒక్కరోజు ఏకాదశి చేసేది ఎంత కష్టము. ఇవన్నీ పాటిస్తూ నేను చెప్పిన 10% ఇంకా 90% నియమాలు ఉన్నాయి ఇది ఈ ఏకాదశి వ్రతానికి. ఒక్కరోజు ఏకాదశి పాటించాలంటేనే మనం చాలా కష్టం, ఇన్ని నియమాలు పాటిస్తూ 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించాలంటే ఎంత కష్టం ఊహించుకోండి. చాలా డిఫికల్ట్ అనమాట, పెద్ద టాస్క్ అనమాట, యజ్ఞం, పెద్ద యజ్ఞం 100 జన్మలు చేయాలి అతను. అటువంటి పర్ఫెక్ట్ ఆత్మనే బ్రహ్మగా వస్తుంది అనమాట, అది ఆత్మే, వాళ్ళు కూడా ఆత్మే, సాధారణమైన ఆత్మే. ఏ ఆత్మ అయినా కానీ 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాలు ఆచరిస్తే వాళ్ళకి బ్రహ్మ పదవి వస్తుంది అనమాట, బ్రహ్మదేవుని యొక్క పదవి లభిస్తుంది. తర్వాత మళ్ళీ అటువంటి బ్రహ్మ యొక్క స్థానాన్ని బాగా వండర్ఫుల్ గా చేస్తే వాళ్ళు శివుని యొక్క ధామానికి వెళ్తారనమాట. శివుడే చెప్తున్నాడు అది. మళ్ళీ ఏం చెప్తున్నాడు శివుడు దాంట్లో, అటువంటి నేను, శివుడు చెప్తున్నాడు, నేను నా ధామంలో ఉండే వాళ్ళంతా కూడా వైష్ణవులకి సేవ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఊహించుకోండి వైష్ణవుని యొక్క స్థాయి ఎంత గొప్పదో శివుడు చెప్తున్నాడు. 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాలు ఆచరిస్తే బ్రహ్మపదవి వస్తుంది. అటువంటి బ్రహ్మపదవిని పర్ఫెక్ట్గా ఆచరిస్తే శివుని యొక్క దామాన్ని చేరుతారు. అటువంటి శివు దాములు ఉండేటువంటి వాడు శివుడు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు వైష్ణవులకి? ఇక్కడ శ్లోకం ఉంటుందన్నమాట. వాటి శ్లోక ఆరాధనానం సర్వేశం విష్ణుని ఆరాధనం పరం. తర్వాత దాంట్లో పద్మపురంలో చెప్తున్నాడు అనమాట శివుడు అన్ని ఆరాధన లెక్కల ఉత్తమమైన ఆరాధన వచ్చి విష్ణు ఆరాధనం. అయితే దానికంటే ఉత్తమమైనటువంటి ఆరాధన వచ్చి విష్ణు యొక్క భక్తుణ్ణి ఆరాధించడము అని చెప్పి శివుడు పార్వతికి చెప్తున్నాడు అనమాట. తదియానం సంవత్సరం అని చెప్పి చెప్తారు లాస్ట్ శ్లోకం. కాబట్టి ఇక్కడ ఈ దేవతలు వాళ్ళు కూడా జీవులే, బ్రహ్మదేవుని వరకు. అయితే శివుడు జీవతత్వం కింద రాడు, ఆయన సపరేట్ తత్వం ఉందన్నమాట. జీవతత్వం వేరే, శక్తితత్వం వేరే, శివతత్వం వేరే, గురుతత్వం వేరే, విష్ణుతత్వం వేరే. 5 తత్వాలు ఉన్నాయన్నమాట. విష్ణువుకి సపరేట్ తత్వం ఉంది, కృష్ణుడు విష్ణు అంతా కూడా ఆ తత్వంలో కింద వస్తారు. తర్వాత శివునికి వేరే తత్వం ఉంది, ఆయన జీవుని కింద రాదు, ఆయన సాధారణమైన జీవుడు కాదు. జీవతత్వం అనేది సపరేటు, శక్తితత్వం అనేది సపరేటు, గురుతత్వం అనేది సపరేటు. గురువు కూడా ఆయన జీవుడైనా కానీ గురుతత్వం వేరే, మళ్ళీ సాధారణ జీవుడిగా మనం గురువుని చేరడానికి లేదు. అదేవిధంగా శివుడు జీవుడు కాదు. అదేవిధంగా దేవతలు బ్రహ్మదేవుని వరకు జీవతత్వం కిందే వస్తారన్నమాట, విష్ణుతత్వం కాదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వివరించేటువంటి విగ్రహారాధన వచ్చి ఆ యొక్క దేవతలు వాళ్ళ సాధారణమైన జీవులు కాబట్టి వాళ్ళకి విగ్రహాలకి తేడా ఉంటుంది. ఇప్పుడు విష్ణువుకి విష్ణుని యొక్క విగ్రహానికి తేడా లేదు. అర్చామూర్తిని పూజించడం, కృష్ణుని యొక్క అర్చనమూర్తిని పూజించడము, గోలోకంలో విష్ణువుని పూజించడం రెండు ఒకటే. అయితే దేవతల యొక్క విగ్రహారాధన, దేవత మనం విగ్రహాలు చేశాను, విగ్రహాలకు పూజ చేశాము దేవతలకి, దేవతలు వాళ్ళన్నా ఆలోకంలో ఉంటారు, విగ్రహాలు వేరే. ఇక్కడ రాధాగోవిందులకి పూజ చేయడము, గోలోకంలో రాధాగోవిందులకి పూజ చేయడము వ్యత్యాసం లేదు. అదే దేవతలు అయితే గన వాళ్ళు వాళ్ళ వ్యత్యాసం ఉందన్నమాట, విగ్రహాలు వేరే వాళ్ళు వేరే. వాళ్ళు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఆ వ్యక్తికి, పూజ చేసే వ్యక్తికి. అయితే ఆ విగ్రహమే ఆ దేవత కాదు, వాళ్ళకి అంత శక్తి లేదు అని చెప్పి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారన్నమాట. వాళ్ళు సాధారణమైన జీవులు కాబట్టి వాళ్ళు మామూలుగా విష్ణువు ఆరాధనతో సమానం కాదు ఆ విగ్రహ ఆరాధన. కాబట్టి ఆ విధంగా పూజిస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఫలితం అనేది చాలా కాలం తీసుకుంటుంది, చాలా కాలం పడుతుంది. అయితే వైష్ణవుని పవిత్ర భక్తుని యొక్క దర్శనం వల్ల ఏమవుతుంది, దర్శనం మాత్రం చేతన అతనికి అభివృద్ధి అనేది వస్తుంది. జస్ట్ దర్శించుకుంటే చాలా గొప్ప. ప్రభుపాద వారు వెళ్ళి అన్ని దేశాలకు వెళ్ళారు ప్రభుపాద వారు, ఆయన దర్శనం చేత, ఆయన సాంగత్యం చేత మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమైంది, భక్తులైనారు ప్రభుపాద వారి యొక్క కోరిక మేరకు. ఆయన చూపు చేతనే. మీకు ఈ లీలు తెలుసు, మీకు పాపిరాజ్ గురించి విన్నారు మీరు? పాపిరాజ్ అంబరీష్ మహారాజు యొక్క తమ్ముడు. అంబరీష్ మహారాజు గొప్ప భక్తుడు, అతను వెరీ గ్రేట్ డివోటీ అంబరీషుడు. ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడనమాట, అతని పేరు పాపిరాజు. అంటే అతనికి పాపాలకి రాజు అనమాట, ఎప్పుడు పాపాలు చేస్తూ ఉంటాడు అతను, ఎక్కువగా పాపాలు చేస్తాను అందుకని పాపిరాజు అని చెప్పి పేరు వచ్చిందనమాట. అతను చేయనటువంటి పాపాలు అంటూ లేవన్నమాట, ఎప్పుడు పాపం నిమగ్నమైన. అంబరీష్ మహారాజు ఎంత ప్రయత్నం చేసినా కానీ అతను మారడం లేదన్నమాట. సరే ఒకరోజు నారదముని అంబరీష్ మహారాజు కలిసినప్పుడు నారదముని రిక్వెస్ట్ చేసుకుంటాడు, అంబరీష్ మహారాజు నా సోదరుని ఏదో విధంగా ఉత్తీర్ణం చేయండి. ఆయన పాపిరాజు దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అతను బాగా మద్యాన్ని సేవించుంటాడు, అంబరీష్ మహారాజ్ సోదరుడు బాగా ఈ తమోగుణంలో ఉంటాడనమాట. అప్పుడు నారదముని చూడంగానే నారదముని అయినా పాప అయినా కానీ కొద్దిగా రెస్పెక్ట్ ఉంది. నారదముని ఎంత గొప్ప పర్సనాలిటీ అంటే ఆయన ఎటువంటి పాపాత్మైనా కానీ నారదముని చూడంగానే వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది అనమాట, మర్యాద గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అనమాట. ఆ పర్సనాలిటీ ఆ విధంగా ఉంటారనమాట. వెరీ గ్రేట్. ఈవెన్ మృగారి కూడా నారదముని చూడంగానే ఆయనకు వినయం అనేది వచ్చింది, గౌరవం అనేది వచ్చింది అనమాట పాప అయినా కానీ అతను. ఈవెన్ హిరణ్యకశిపుడు కూడా నారదముని గౌరవించేవాడు అనమాట. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గొప్ప గొప్ప రాక్షసుడు, ఎంత పవర్ఫుల్ శక్తివంతమైన రాక్షసు, రావణుడు కూడా నారదమునికి గౌరవాన్ని ఇచ్చేవాడు ఆయన. అది భక్తుని యొక్క లక్షణం అనమాట. సకల జీవులు ఎంత క్రూరమైన వ్యక్తి అయినా కానీ నారదమును చూడంగానే ఆయన యొక్క శక్తి వల్ల, ఆయన యొక్క ప్రేమ వల్ల, ఆయన యొక్క హృదయం ఎంతో పవిత్రమైంది, ఎవరైనా కరిగిపోతారనమాట, మెల్ట్ అయిపోతారు. రాయి అయినా కానీ ఏమవుతుంది, కరిగిపోతుంది. మనము ఇక్కడికానే వెళ్తే కానీ జగన్నాథపురిలో ఆళ్వార్నాథ్ అని టెంపుల్ ఉంది, అక్కడ చైతన్య మహాప్రభు నమస్కారం పెడతారు, పెట్టినప్పుడు రాయి కరిగిపోయింది అనమాట. చైతన్య మహాప్రభు యొక్క ఆ హృదయము, ఆయన యొక్క ప్రేమ వల్ల ఏమైంది, రాయి కూడా కరిగిపోయింది. అటువంటి శక్తి, భక్తి శక్తిని భగవంతుడు కలిగి ఉన్నాడు, ఆయన భక్తుడు కలిగి ఉన్నాడు, నారదముని కలిగి ఉన్నాడు. నారదముని ఎంత శక్తి ఉందని, ఆయన హృదయం ఎంత పవిత్రమైందంటే, ఎంత రాయి అనేటువంటి వ్యక్తి అయినా కానీ ఎదురుగా నిలబడకుండా కరిగిపోతాడు, హృదయం మెల్ట్ అయిపోతుంది. గణేష్ కాబట్టి ఇతను వెళ్ళాడు అనమాట. వెళ్తాడే పాపిరాజు మెల్ట్ అయినాడు అతను. స్వామి నీకేం కావాలని చెప్పండి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు నారదముని చెప్పాడు, నాకేమొద్దు, నువ్వు చనిపోతావు తొందరగా, తాగుతున్నావు బాగా, తొందరగా చనిపోతావు. చనిపోయిన తర్వాత నిర్దిష్టని యమధర్మరాజు దగ్గరికి, ఎందుకంటే నువ్వు పాపి, నువ్వు చెప్పింది వినడం లేదు. నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడుగు, లవమాత్ర సాధు సంఘ వల్ల ఫలితమేమి, లవమాత్ర సాధు సంఘ వల్ల ఫలితమేమి అని చెప్పి యమధర్మరాజు అడుగు ప్రశ్న. అంతే నువ్వు అడగలుసు. నువ్వు చనిపోయేది తప్పనిసరి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేది తప్పనిసరి. అయితే నువ్వు అక్కడ పోయిన తర్వాత చేయాల్సింది ఏమంటే, లవమాత్ర సాధు సంఘ వల్ల ఫలితమేమి. అర్థమైంది ప్రశ్న మీకు? లవమాత్ర అంటే క్షణకాలం, సాంగత్యం వల్ల, సాధు సాంగత్యం వల్ల ఏం ఫలితమో అని యమధర్మరాజుని అడుగు. ఓకే అంతే కదా ఆలోచన. నారదమని వెళ్ళిపోయాడు. అతను చనిపోయాడు కొంతకాలానికి. చనిపోయిన తర్వాత పాపి కాబట్టి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు ఇంక శిష్య విధించేటప్పుడు ఈ పాపి చెప్పాడు అనమాట, మీకు ఇంకొక రోజు ప్రత్యేకమైనటువంటి తరగతి తీసుకుంటానని, యమలోక వార్తలు అని చెప్పి. యమధర్మరాజు దగ్గరికి ఎట్లెళ్తాడు పాపి, ఏ విధంగా ప్రయాణం చేస్తాడు, అందుకు వెళ్తాడు, ఒకరోజు చాలా రోజులు నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని, తర్వాత చెప్పను ఒకరోజు తీసుకుంటాను. ఏ పట్టణాలు వెళ్తాడు, ఎన్ని రోజులు వెళ్తాడు, ఏ విధంగా దుఃఖిస్తాడు, ఏ విధంగా తీసుకెళ్తాడు. తర్వాత ఇతను శిక్ష విధించేటప్పుడు ఇప్పుడు అతను పాపిరాజు అడిగాడు అనమాట, ఓ యమధర్మరాజా, నీ శిక్షకి నేను శిరస వహిస్తాను, అయితే నాకు ప్రశ్న ఉంది, దాన్ని నువ్వు సమాధానం చెప్పాలి అని చెప్పాను. ఏం ప్రశ్న? లవమాత్ర సాధు సంఘం వల్ల ఫలితం ఏమి? యమధర్మరాజుకు ఆశ్చర్యమైపోయింది. వీడు పాపి, వీడు పాము నోట్లో ఏమన్నా అమృతం వస్తుందా, విషం వచ్చేది. వీడు పాపి నోట్లో పాపాలు తప్పితే ఇంత పవిత్రమైనటువంటి, అమృతభరితమైనటువంటి, దివ్యమైనటువంటి ఇటువంటి వాక్యాలు వస్తున్నాయి, అమృత మాదిరి వస్తుంది, ఇది ఏం లవమాత్ర సాధు సంఘం వల్ల ఫలితమేమా, ఇంత అద్భుతమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఇటువంటి అద్భుతమైన ప్రశ్న నేను జీవితంలో వినలేదు ఇంతవరకు. ఇది వేద కృష్యం, నాకే తెలియదు ఇది. నేను సమాధానం చెప్పలేను, నేను అర్హుడిని కాను, నేను సాధువుని కాదు కాబట్టి నాకు తెలీదు. ఆయన వినయంతో చెప్తున్నాడు అనమాట, నాకు ఇది తెలియదు, చాలా ఉన్నతమైన ప్రశ్న, నేను అంత ఉన్నతుని కాదు, నాకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి, శివుని దగ్గరికి వెళ్దాం ఆయన చెప్తారు సమాధానం చెప్పి ఈ పాపిరాజుని తీసుకొని యమధర్మరాజు శివుని దగ్గరికి వెళ్ళాడు. మహాదేవ్ ఆహ్వానించాడు యమధర్మరాజుని, కౌగిలించుకున్నాడు అనమాట. ఓ ధర్మరాజా, ఏం నిజంగా వచ్చావు అంటే, ఓ మహాదేవా, ఇది మహాపాపి పాపిరాజు, అయితే ఇతని నోట్ల నుంచి అద్భుతమైనటువంటి ప్రశ్న, దీవమైన ప్రశ్న ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు, అది వచ్చింది లవమాత్ర సాధు సంఘం వల్ల ప్రయోజనమైంది. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, మహాదేవుడు కూడా, నా జీవితంలో నేను కూడా వినలేదు, ఇది చాలా ఉన్నతమైనటువంటిది, ఇది దీన్ని పరిష్కరించాలంటే చతుర్వేదాలు తెలిసినటువంటి స్వయంభూ బ్రహ్మదేవుని అడగాలని చెప్పి శివుడు యముడు ఇద్దరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి, ఇద్దరిని చూసి బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు, ఇద్దరు ఒకే కాలంలో వస్తున్నారు ఏమి నేను చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పారనమాట, ఈ పాపరాజు వీడు అంబరీష్ మహారాజు యొక్క సోదరుడు, అయితే ఈ పాపత్మైన కానీ అద్భుతమైన ప్రశ్న ఉంది ఇతనికి, లవమాత్ర సాధు సంఘం వల్ల ప్రయోజనం ఏమని చెప్పారు కాదు, ఏం ప్రయోజనం మాకు తెలడం లేదండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారనమాట, వేదాల్లో కూడా నేను చెప్పలేను దీన్ని, చాలా అద్భుతమైన ప్రశ్న ఇది, దీనికి నేను చెప్పలేని సమాధానాన్ని, కాబట్టి మనం విష్ణువుని అడగాలని చెప్పి బ్రహ్మదేవుడు, మహాదేవ్ శివుడు, యమధర్మరాజు ముగ్గురు కలిసి ఈ పాపరాజుని తీసుకుని వైకుంఠలోకానికి వెళ్ళారు. భగవంతుడు అక్కడ నవ్వుతూ ఉన్నాడు అనమాట, నవ్వుతూ అందరినీ ముగ్గురిని ఆహ్వానించి నలుగురిని ఆహ్వానించాడనమాట. వాళ్ళు ముగ్గురు భగవంతునికి విష్ణువుకి చెప్పారనమాట, ఓ దేవదేవా, ఈ పాపరాజు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు, లవమాత్ర సాధు సంఘం వల్ల ప్రయోజనం ఏమి, మేము శాస్త్రాలు వెతుకున్నాం మాకు తెలియడం లేదు, చాలా ఉన్నతమైన ప్రశ్న ఏమంటే, అప్పుడు విష్ణువు చెప్పాడనమాట నవ్వుతూ, లవమాత్ర సాధు సంఘ ప్రయోజనము ఇప్పుడే తెలిసిపోయింది, మీరు ముగ్గురు కలిసి ఈ పాపను తీసుకొచ్చి ఇక్కడ వదిలినారు, ఇదే ప్రయోజనము అని చెప్పి చెప్పారండి. అంటే ఏమి, ఈ పాపి ఎవరు, ఈ పాపరాజు నారదముని యొక్క సంగతాన్ని కొద్దిపాటి సంగతాన్ని తీసుకున్నాడు, ఆ సంగతం వల్ల ఏమైంది, కొన్ని క్షణాల పాటే లవ మాత్రమే సంగతిని తీసుకుంది నారదముని వల్ల, ఆ సంగత ప్రయోజనం వల్ల ఏమైంది, యముడు, మహాదేవ్, శివుడు, బ్రహ్మ అందరూ కలిసి తీసుకొని వచ్చి ఈ పాపరాజుని తీసుకొచ్చి ఎక్కడ వదిలినారు, విష్ణువు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదే ప్రయోజనము అని చెప్పి చెప్పాడు విష్ణువు. వైష్ణవుని యొక్క సంగత్యం తీసుకుంటే, కొద్దిపాటి సంగతి తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, అందరూ దేవతలు కలిసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ వెళ్తారు, విష్ణు దగ్గరికి వెళ్తారు. ఇది ప్రయోజనము అని చెప్పి విష్ణువు చెప్పారు. అంత శక్తి ఉందన్నమాట. ఇతను తెలియకుండానే సంగతిని తీసుకునేసినాడు నారదమున సంగతం. ఆ సంగతి ప్రభావం ఏమైంది, వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకెళ్లాడు. విష్ణు చెప్తున్నాడు ఇదే ప్రయోజనము, ఇక్కడనే పాపరాధం వదిలేసి మీరు ముగ్గురు మీ ధామాలకు వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. అంత శక్తివంతమైంది వైష్ణవుని యొక్క సాంగత్యం భక్తుని. అందుకే ఇక్కడ ఈ కృష్ణుడు చెప్తున్నాడు, భగవంతుడు ఈ అందరి ఆ యొక్క ఋషులంతా కూడా ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. మీరు తీర్థ స్నానాలు, తీర్థ మీలోనే ఉంది, కృష్ణుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళా కానీ మీరు ప్రభుత్వం చేయగలరు, ఆ ప్రదేశాన్ని ప్రభుత్వం చేయగలరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఈ యొక్క వైష్ణవుల యొక్క సాంగత్యంలో అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నాం కాబట్టి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము అపరాధాన్ని చేయకూడదు అనమాట. మనం జాగ్రత్తగా వైష్ణవులకి తర్వాత భక్తులకి మనం గౌరవాన్ని ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఉంటాడు. అందుకే మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చనసార్లు నేను గమనిస్తుంటాను, కొంతమందికి ఇప్పుడు కల్చర్ పోయిందనమాట, ఎవరిన తాకినా కానీ కాలుతో తాకినా కానీ నేను దాటుకొని వెళ్ళిపోతారు వాళ్ళని, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దాటుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఒకసారి ఏమైందంటే, శివుడు ఉంటాడు, జస్ట్ బ్రీఫ్, చాలా పెద్ద లేదు ఇది చెప్తున్నాను, అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలా ఉపయోగపడేది మనకి. శివుడు కైలాసం ఉన్నప్పుడు ఒక పెద్ద పక్షి వస్తుందన్నమాట, పెద్ద పక్షి హంస మాదిరి ఉంటుంది, అయితే నల్లగా ఉంటుంది. అది వచ్చి శివుని కాళ్ళ మీద పడుతుందన్నమాట, వచ్చి కాబట్టి ఏడుస్తూ ఉంటుంది అనమాట, రక్షించు మహాదేవ, రక్షించు నన్ను, రక్షించు రక్షించు అని. ఏమంటే ఆ చెప్తుందన్నమాట ఆ హంస, నేను బ్రహ్మదేవుని యొక్క హంసను నేను. అవును, బ్రహ్మదేవ హంస అవుతుంది, నువ్వు తెల్లగా ఉండాలి, ఎందుకు నల్లగా అయిపోయినావు. అప్పుడు చెప్తుందన్నమాట, ఒక అప్సరసకి శాపం వచ్చింది, శాపవశాత్తు ఆమె పద్మంగా మారింది, మానస సరోవరంలో ఒక పద్మం అయిపోయింది, కమలపువ్వుగా మారింది. ఆమె పద్మంలో ఉండి ఎప్పుడు భగవద్గీత చెప్తూ ఉండేది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుసోహ మమక పాండవ సేవ కిమ్మకురు, భగవద్గీత రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండేది అనమాట. ఒకరోజు నేనేం చేశాను, హంసని మానస సరోవరానికి వెళ్ళి ఆ పద్మాన్ని దాటుకున్నాను. వైష్ణవురాలు ఆమె గొప్ప భక్తులు కాబట్టి ఆమె దాటేశాను నేను, ఆమె పైన నాకు పెద్ద మహాపాపం. ఆమె దాటుకుంటే నేను కింద పడిపోయాను, నల్లగా కింద పడిపోయాను, బొగ్గు మాదిరి తెల్లగా ఉండే హంసని ఏమైపోయినాను, నల్లగా మారిపోయాను. ఆమెను దాటేశాను నేను ఆమె పైన. ఆమె భగవద్గీత చెప్తూ ఉంది మహాభక్తురాలు, అది కూడా పద్మరూపంలో ఉంది శాపవశాత్తు. ఆమె నేను దాటాను, హంసగా నేను పైన ఎగురుకుంటూ వెళ్ళాను. ఆ పాప ఫలితంగా అక్కడనే ధమ్మన కింద పడిపోయాను, పడిపోయి నల్లగా మారిపోయాను. నాకు విమోచన కలిగించు ఉంది, పెద్దలేదు, ఇంకో రోజు చెప్తాను. దీన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ మనం ఎవరినైనా కానీ కాలుతో తగిలినా కానీ దాటినా కానీ ఏమవుతుంది, పాపం వస్తుంది మనకి. మనం నల్లగా, మీరు అనుకోవచ్చు నేను నల్లగా మారలేదు కదా అని చెప్పి, లోపల నల్లగా అయిపోతాం, హృదయం నల్లగా అయిపోతుంది అనమాట. బయట నల్లగా ఎందుకంటే లోపల నల్లగా ఇంకా ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, మామూలుగా సాధారణ యొక్క జీవి యొక్క హృదయంలో పరమాత్మ ఉంటాడు. భగవంతుడు ఇక్కడ ఆయన వసించి ఉంటాడు కాబట్టి హృదయంలో, వైష్ణవు యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి వాళ్ళని తాకడం ద్వారా ఏమవుతుంది, మనము పాపాన్ని తీసుకుంటాం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలి, దాటేటప్పుడు కానీ ఏదైనా పొరపాటును తగిలే కానీ నమస్కారం పెట్టుకోవాలి, దాటకూడదు, ఒక వ్యక్తిని మనము దాటకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా వైష్ణవులకి మనం మంచి ఈ యొక్క గౌరవాన్ని, భక్తులకు గౌరవాన్ని ఇచ్చినట్లయితే మనం ఈ భక్తి యొక్క సేవలో ముందుకు వెళ్తామన్నమాట. ఈరోజు ఏకాదశి, అపర ఏకాదశి, చాలా ఉత్తమమైనటువంటి ఏకాదశి ఇది. ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు గురించి ఈ ధర్మరాజు ఈ యొక్క కృష్ణుని అడుగుతూ ఉన్నాడనమాట. ధర్మరాజు ఈ విధంగా చెప్తున్నాడు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాని మహిత్యం ఏమిటి, ఆ వివరాలు నాకు చెప్పాల్సిందంటూ ధర్మరాజు ఒకసారి కృష్ణుని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మరాజా, నీ అడిగిన వివేకపూర్ణమైన ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా, ఈ ఏకాదశి పాలనము అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపములను నశింపజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ఏకాదశి. మనం ఇంతకుముందు చెప్పినట్లు తెలుసో తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తుంటాం, ముఖ్యంగా వైష్ణవులకి, గురువుకి, జీవులకి. ఈ ఏకాదశి ప్రతిపాదన వల్ల అన్ని పాపాలు పోతాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి దీన్ని. బ్రహ్మహత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదము, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడము, దంభములు చెప్పుకొనడము, డబ్బు కొరకు వేదములను పఠించడము లేదా బోధించడము, సొంత శాస్త్ర కల్పనము వంటి ఘోరమైన పాపములైన ఈ ఏకాదశి వ్రతంతో నశించిపోతాయి. ఇప్పుడు ఇవంతా కూడా ఘోరమైన పాపాలంట. మనం చెప్పాం కదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంతా కూడా ఘోరమైన పాపాలు. ఈ పాపాలు కూడా ఏమవుతాయంటే ఏకాదశి వ్రత పాలన వల్ల నశించిపోయి. వేదాలు కొంతమంది వేదాలు చెప్తూ ఉంటారు అనమాట. యజ్ఞాలు కూడా చేస్తారు డబ్బుల కోసం, అది పాపం అంట. దేంతో సమానం పాపం అంట? గోహత్యతో సమాన పాపం అంట. ఈవెన్ యజ్ఞాలని వేదాలని ధనం కోసం ఉపయోగించేది కూడా భయంకరమైన పాపం అని చెప్తున్నారు. అటువంటి పాపం కూడా ఏమవుతుందంట ఈ యొక్క ఏకాదశి వ్రతం వల్ల? మోసకాడు, మిథ్యా జ్యోతిష్కుడు, ఇవన్నీ కలియుగంలో మొత్తం రోజు చూసేదే మనం. జ్యోతిష్ అనేది ఊరికైనా వాళ్ళకి రాదు, ఏం లేదు, ఊరికైనా చేయి చూసి ఏదో చెప్పేస్తారన్నమాట. వాళ్ళకేం తెలియదు అసలు. ఈవెన్ జ్యోతిష్ మనం ఇంకోటి కాలం కూడా తెలియదు వాళ్ళకి. మనం మన దగ్గర ఉండేటువంటి కాలము మనం ఇప్పుడు ఒక నిమిషంలో ఎంతో మంది పుడతారు. ఎగ్జాంపుల్ 6-15 నిమిషాలకి కొన్ని వందల మంది పుట్టింటారు. ఒకడేమో బికార్ అయిపోతాడు, ఒకడేమో మంచి ఉన్నత స్థితిలోకి పోతాడు. మనం ఏమనుకుంటాం, మనం ఇచ్చేటువంటి జాతకం, మనం జాతకం దగ్గరికి పోయి మేము 6-15 నిమిషాలకు మా కొడుకు పుట్టారు జాతకం అని చెప్పి అందరూ జాడతారన్నమాట. జాతకం నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? అంటే 6-15 పుట్టిన వాళ్ళంతా కూడా అతను ఇచ్చే జాతకంలో ధనవంతు రావాలనే ఉంటుంది. ఆ విధంగా కాదు, కాలం అనేది ఇంకా సూక్ష్మంగా విభజించడం జరిగింది శ్రీమద్ భాగవతంలో. మనకు తెలిసింది సెకండ్ వరకే. సెకండ్ కూడా విభజించు, సెకండ్ కూడా 10,000 వంతు ఉంది సెకండ్ లో. మళ్ళీ 10,000 విభజించవచ్చు సెకండ్ కూడా. ఏం చేయొచ్చు? 10,000 సార్లు విభజించచ్చు అన్నమాట. అంటే ఇంకా సూక్ష్మంగా జాతకం తెలిసిన వాళ్ళు సెకండ్ కూడా 10,000 సార్లు విభజించి గణించేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అది నేను చెప్పాను ఇక్కడ. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అతని జన్మ ఏ సమయంలో పుట్టాడు అని ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఆ సెకండ్ కూడా విభజిస్తారన్నమాట వేదకాలం ప్రకారం. ఆ సెకండ్ కూడా 10,000 సార్లు విభజించవచ్చు ఒక సెకండ్ని. అది మన వల్ల కాదు. అది ఆ శక్తి ఉండేవాళ్ళు జాతకం కరెక్ట్గా చెప్పగలరు, లేకపోతే ఇక్కడ చెప్పినట్లు మిథ్యా జ్యోతిష్కుడు అతను. మనకు కూడా జాతకం చెప్పించుకోవాలంటే మనది కరెక్ట్గా తెలుసుండాలి మన టైం. సెకండ్స్తో పాటు లఘు అంటారు, దాన్ని లఘు ఏదో అంటారు అనమాట. మనం కూడా కరెక్ట్గా మన యొక్క ఈ పుట్టినటువంటి సమయం అంతా పక్కా తెలిసిండాలి అనమాట. అప్పుడే చెప్పించుకో, లేకపోతే వేచ్చు చెప్పించుకునేది. మనకు అది తెలియదు కదా, మనం అది ఒక గంట ఇట్లా అట్లా చెప్పేస్తారనమాట మొదట. కాబట్టి దాన్ని మిథ్యా జ్యోతిష్కుడు అంటాడు. ఎవరు? మోసకాడు, మిథ్యా జ్యోతిష్కుడు, దొంగ వైద్యుడు వంటి వారు, తప్పుడు సాక్ష్యం ఇచ్చేవంటి వారు, వారంతటి పాపాత్ములే అయినప్పటికీ అటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమవుతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిత్యంగా పతనం చెంది నరకలోకంలో పడతాడు. అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశి పాటిస్తే స్వర్గలోకం చేరుతాడు. ఇటువంటి పాపాలు చేసిన ఎవరైనా కానీ ఈ ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. రాజా గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురు దూషణ చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూటగట్టుకుంటాడు. అంతటి పాపైన వాడు కూడా అపర ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందగలడు. రాజేంద్ర, కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమం చేసే సమయంలో ప్రయాగలో స్నానం ఆడిన ఫలితం, కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితం, గైలో విష్ణుపాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదిలో స్నానం ఆడిన ఫలితం, కుంభమేళ సమయంలో కేదారీనాథ క్షేత్ర దర్శనం, బద్రీనాథ్ క్షేత్ర దర్శన పూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలము, ఏనుగులు, గుర్రములు, గోవులు, సువర్ణము, భూమి మున్నగు వాటిని దానమిచ్చిన ఫలము అన్ని కూడా పరమ ఏకాదశి వ్రత పాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాప వృక్షాన్ని కూల్చివేసే పొదునైన గొడ్డల వంటిది. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా అన్ని చెప్పిన తర్వాత చివరికి ఏం చెప్తున్నామంటే, పాపం అనేటువంటి వృక్షం ఉంది. ఇప్పుడు మనం చెప్పినదంతా కూడా ఈ వృక్షానికి కాండాలు, తర్వాత ఆకులు, ఫలాలు, ఇవంతా కూడా ఈ పాపాలంతా కూడా ఇటువంటి వృక్షం, పాప వృక్షాన్ని కూల్చేదానికి గొడ్డలు వంటిదంటది ఈ పరమ ఏకాదశి. ఈ పరమ ఏకాదశి పాటిస్తే ఈ గొడ్డలతో నరకవేసినట్టు పాప వృక్షాన్ని. పాపమనే అరణ్యాలను దహించి వేసే తీవ్రమైన ధావనములము ఇది. పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంటలు చేసేది సూర్యుడు. పాపపు అడవిలో జింకకు ఇది సింహం వంటిది. ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడము ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణు పదాన్ని పొందుతాడు. చెల్లరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టు ఏకాదశి మహత్యమును వినడివాడు చదివేవాడు సర్వ పాప విముక్తుడు అవుతాడు. చివరికి బెనడిక్షన్ ఇచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ పరమ ఏకాదశి చాలా ఉన్నతమైనటువంటిది. దీన్ని బాగా ఆచరించడం ద్వారా అన్ని రకాల పాపాన్ని మనము దూరం అవ్వగలం. ఎందుకు పాపాలను దూరం కావాలంటే భగవంతుని యొక్క నామాన్ని చెప్పచ్చు. మన యొక్క ముఖ్య ఉద్దేశం అది. అది భౌతికమైన జీవనం కోసం కాదు. తర్వాత ఈరోజు మనం ఈ ఏకాదశి యొక్క పేర్లను చదువుతాం. అందరూ ఒకసారి చెప్పండి 26 యొక్క ఏకాదశి యొక్క పేర్లని. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్వీల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలిక ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వర్ధుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్తన్న ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ఏదైనా సందేహాలు ఉంటే అనగా ఏదైనా డౌట్స్. ఈ తత్వాలు 5 రకాలని చెప్పారు కదా, అనంటే విష్ణుతత్వము, శివతత్వము, తర్వాత శక్తితత్వము, తర్వాత గురుతత్వము, తర్వాత జీవతత్వము. అంటే విష్ణుతత్వం, జీవతత్వం అంటే ఈ తత్వాలే. విష్ణువు అనేది ఆయన అవతారాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క ధామము, ఇవంతా కూడా ఆయన విష్ణుతత్వం కింద వస్తున్నాను. విష్ణుతత్వం అని చెప్పంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే మామూలుగా సర్వసాధారణంగా మాయావదులు చెప్తారనమాట. నువ్విప్పుడు బద్ధస్థితిలో ఉన్నావు, నువ్వు మాయ నుంచి బయటపడిపోతే నువ్వే భగవంతుడు, మాయలో ఉన్నంత వరకు నువ్వు జీవుడు, నువ్వు మాయ నుంచి బయటపడితే నువ్వు భగవంతుడు అయిపోతావు అని చెప్తున్నావు అనమాట. ఎంత తప్పుడు అనమాట అది. నీ తత్వమే వేరే, నువ్వు జీవతత్వం. నువ్వు అల్పుడివి, భగవంతుడు విభువు. కాబట్టి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జీవుడు జీవిత ఎంత పెద్ద వ్యక్తి అయినా జీవతత్వంలో ఉంటాడు అతను. అతను కుక్కగా ఉన్నా, లేదు పిల్లిగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా జీవుడే. శరీరాలు మార్చినంత మాత్రాన అతను తత్వం మారిపోదు. చైతన్యం మారచ్చు కానీ తత్వం అనేది. అదేవిధంగా విష్ణువు వరాహ రూపంలో వచ్చినా మత్స్య రూపంలో వచ్చినా ఆయన తత్వం మారదు. ఆయన విష్ణువే, విష్ణుతత్వం. అదేవిధంగా శివుడు, శివుని జీవుడిగా చేసుకోవడానికి. అదేవిధంగా శక్తితత్వం, భగవంతుని యొక్క శక్తి, రాధారాణి కావచ్చు, లక్ష్మీదేవి, వాళ్ళంతా కూడా సాధారణమైనటువంటి స్త్రీలు కాదు. వాళ్ళు సాధారణ స్త్రీ మాదిరి కాదు. వాళ్ళు శక్తితత్వము. అదేవిధంగా గురువు కూడా సాధారణ జీవుడు కాదు. ఆయన తత్వం అనేది. కాబట్టి ఇవి దీన్ని 5 తత్వాలుగా మన ఆచార్యులు మనకు వివరిస్తున్నారు అన్నమాట. కాబట్టి భగవంతుని ఎప్పుడు మనతో సమానంగా చూడడానికి లేదు. అదే విగ్రహాలను కూడా భగవంతుని విష్ణుతత్వానికి సంబంధించినటువంటివి, సాధారణమైనటువంటి విగ్రహాలు కాదు. అవి అవతారం, భగవంతుని యొక్క అర్చ అవతారం. కాబట్టి దేవతలు వర్షిప్ చేసేటువంటి విగ్రహాలు వేరే, దేవతలుగా విగ్రహాలు, భగవంతుని యొక్క విగ్రహాలు వేరే. మనం అది కన్ఫ్యూజ్ కావద్దనే విషయంలో నేను ఈ తత్వాల గురించి చెప్పాను. దేవతల యొక్క విగ్రహాలు వచ్చి అది జీవతత్వం కింద వచ్చేస్తాయి. భగవంతుని యొక్క విష్ణు ఆరాధన చేసేటువంటి విగ్రహాలు విష్ణుతత్వం, అర్చ అవతారాలు. అది దాన్ని మనం ఈ స్టేట్మెంట్ తీసుకున్న దానికి లేదు. చైతన్య మహాప్రభు చెప్పాడు, సాక్షాత్ కృష్ణుడే, గోలోకము కృష్ణుడే ఈ అర్చామూర్తి అని చెప్పాడు. కాబట్టి అది మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం కృష్ణుని వర్షిప్ చేస్తే ఇక్కడ దర్శనం చేత మాత్రమే మనం పవిత్రమైపోతాం. మరి దేవతా విగ్రహాలకి సమానం కాదన్నమాట.
ఈ ఏకాదశ పాటించాలంటే చాలా రూల్స్ ఉన్నాయని చెప్పారు కదా బ్రో. ఇప్పుడు మనం పాటిస్తున్న ఏకాదశి, ఇప్పుడు మనం చదువుకున్న అదే, ఇప్పుడు చదువుకున్న కథకి మనం చేస్తున్న ఏకాదశి కరెక్ట్గా అదే, మళ్ళీ పాటించలేకపోతున్నాం కదా, అది ఆ పాపాలను విముక్తి కలిగిస్తుంది.
ఇప్పుడు వచ్చి ప్రభుపాద వారు మనకు ఆచార్యుడు మనకు ఇచ్చినాడు అనమాట. మనము అవంతా కూడా ఇప్పుడు చేయాల్సి, మనకు ముఖ్యమైనటువంటివి వచ్చి హరినామ సంకీర్తన. మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ప్రభుపాద వారు. మనం ఏకాదశి ప్రసాదాన్ని తీసుకుని ఆ రోజు ధాన్యాన్ని తీసుకోకుండా ప్రభుపాద చెప్పిన ప్రోగ్రామ్ చేస్తే మనకు సరిపోతుంది అనమాట. మనం అది స్థితిగా చేయాల్సినటువంటి ఇది లేదు. అవకాశం ఉంటే చేయొచ్చు, కొంతమంది ఎవరున్నా కానీ గురువు దగ్గర, తర్వాత పెద్ద సీనియర్ వైష్ణవుల దగ్గర పర్మిషన్ తీసుకుని చేయొచ్చు అనమాట. అయితే అందరూ అది చేయలేరు కాబట్టి మనకు తపస్సు అనేది ముఖ్యంగా, మనకు నిజమైన తపస్సు వచ్చి హరికృష్ణ మంత్రాన్ని బాగా జపం చేయడం మన తపస్సు, నాలుగు నియమాలను పాటించడము తపస్సు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడము మన తపస్సు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే సార్ ప్రభుపాద ఏం చెప్పారు అది చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు భగవంతుని యొక్క కృప అనేది వస్తుంది. శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదకి గురుదేవికి గౌరవం.